ಅದನ್ನು ಆತ್ಮಬಂಧನಾಗ ಮಹನೀಯನ ಸಮಕ್ಷಾನ ವಾಸನಗಳಾಗುತ್ತೆ. ಮಹರ್ಷಿಗಳ ಸನ್ನಿಧಿರು, ಮಹಾತ್ಮರ ಸನ್ನಿಧಿರು, ಮನಕಂಟೇ ಎವಾಲ್ವ್ಡ್ ಸೋಲ್ಸ್ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಸೋಲ್ಸ್ అంటే మనకంటే చైతన్య స్థాయి ఎక్కువ వాళ్ళ సమక్షంలో మనకున్న ఆవేశాలు ఉద్రేకాలు అణుగుతాయి, వాసనలు అణుగుతాయి, తలంపుల యొక్క వేగం అణుగుతాయి. సరే, మీరు సొంతంగా చేసుకున్న సాధన సరే, సరే సాధన అంటే ఏం లేదు, ప్రయత్నం. మీరందరూ సాధన రత్నాలు ఉండాలి, మీరందరూ రత్నాలు. రత్నాలు అంటే సాధనలో రత్నాల కింద ఉండాలి. సాధనలో రత్నాల కింద ఉండాలంటే కాలం పాడు చేసుకోకూడదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనకి. మనలో చాలామందికి జీవితంలో మధ్యాహ్నం 12 గంటలు దాటి వెళ్ళిపోయింది. మనందరూ 2 గంటలు 3 గంటల టైంలో ఉన్నాం. 6 ఇంటికి అస్తమిస్తుంది సూర్యుడు, అస్తమిస్తాడు. ఇక కాలాన్ని పాడు చేసుకోకూడదు. టైం మేనేజ్మెంట్ మనకు తెలియటం లేదు. టైంని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇక వంట ఈ టైంలో చేసుకుంటున్నాం, లేకపోతే భగవద్గీత అధ్యయనం ఈ టైంలో చేసుకుంటాం, తర్వాత సాధన ఈ టైంలో చేసు, అధ్యయనం ఈ టైం, సాధన ఈ టైం, వంట ఇంటికాడ పని ఉంటే ఈ టైం. అలా టైంని మేనేజ్ చేసుకోవాలి. మీరు డబ్బుని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఇదేమీ ఇంటి ఖర్చుకి డబ్బు సరిపోతుంది, ఈ 10 రూపాయలు మిగిలితే బ్యాంకులో వేసుకుందాం అని మీరు డబ్బుని మేనేజ్ చేసుకుంటున్నారు. మీ డబ్బుని మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు. అలాగే టైంను కూడా మేనేజ్ చేయటం నేర్చుకోవాలి. భగవంతుడు గీతను ఏం చెప్పాడంటే డబ్బు కంటే టైం విలువైందని చెప్పాడు. ఆ టైం మేనేజ్మెంట్ సరిగ్గా తెలియకపోతే మనం సాధన చేయలేం. సాధన ఎవరు చేస్తారంటే ఆ టైం మేనేజ్మెంట్ బాగా తెలుసు వాళ్ళే బాగా సాధన చేయగలరు. మీరు ఎవరైనా ధనవంతులు ఉన్నారనుకోండి, ధనవంతులు ఉన్నారని అవసరాలు పెంచుకోకూడదు. మన బట్ట విషయంలో కానీ, పొట్ట విషయంలో కానీ, ఇంటి నీడ విషయంలో కానీ తగుమాత్రంగా ఉండాలి. కానీ ధనం ఉందని అతిగా ఉండకూడదు. అంటే అవసరాలు పెరిగితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మన అవసరాలు పెంచేసుకుంటాం అనుకోండి, ఆధ్యాత్మిక ఆనందానికి దూరం అయిపోతాం. అంచేత మనకి ఎవరైతే సాధన బాగా చేస్తున్నారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతున్నారో, వాళ్ళకి విషయానందానికి దూరం అవుతారో, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. అంచేత మీకు ధనం ఉంటే ఉండొచ్చు, మంచిది, అవసరాలు పెంచుకోకుండా. అవసరాలు తగుమాత్రంగా ఉండాలి. ధనం ఒకసారి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. అంచేత అది ఒక పక్కన పెట్టి దాన్ని ఎంతవరకు మీరు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటే, ఎంతవరకు మినిమంగా దాన్ని ఉపయోగించుకుంటూ డబ్బు ఉందని అవసరాలు పెంచుకోకూడదు. డబ్బు ఉందని అవసరాలు పెంచుకుంటాం అనుకోండి, మళ్ళీ మనకు డబ్బు తగ్గిపోతే మళ్ళీ అవసరాలు, మన అవసరాలు మనల్ని పీడిస్తాయి. మళ్ళీ ఉన్న భక్తి అలా ఊడిపోతుంది. ఇది భక్తి అంటే ఏంటి? మనస్సుతోటి భగవంతుడితో కలిసి ఉండటం భక్తి. మన దేహం ఎక్కడ ఉందన్నది కాదు, మనం మనస్సుతోటి భగవంతుడితో కలిసి ఉండాలి. భగవంతుడితో ఎవరైతే మనస్సుతోడు కలిసి ఉంటున్నారో, ఈశ్వరుడితో ఎవరైతే మనస్సుతోడు కలిసి ఉంటున్నారో, వాడు భక్తుడు. వాడు ఏ గ్రామంలో ఉన్నా సరే మానసిక అనుబంధం ఉంటారు, అది భక్తి. రమణ మహర్షి గారు చెప్పిన మాటల్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చిన మాట ఏంటంటే, ముందు నేను అనే తలంపు వస్తుంది, రహస్యం, సృష్టి రహస్యం అంతా ఇక్కడ ఉందన్నారు. అది ఆ తలంపు, ఆ నేననే మొదటి తలంపు మీకు అర్థం కాకపోతే పునర్జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంజిన్ వెనకాల పెట్టి ఎలా గెలిపాయో అలాగే మనం చనిపోయిన తర్వాత పునర్జన్మలు వచ్చేస్తాయని చెప్పారు. ఎంతసేపు మనం ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఈ నేననే తలంపుని చదువుకోవటం కానీ, దాని గురించి అర్థం చేసుకోవడం కానీ, దాని మూలం తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేయడం, ఇది దురదృష్టం. ప్రయత్నం చేయాలని అనుకున్న మనం చేయడం, తొమ్మి బలం తక్కువగా ఉంది మనకి. ఆ మూల తలంపుని చదువుకోవడానికి, ఆ మూల తలంపు తెలుసుకోవడానికి, ఆ మూల తలంపు ఏంటి ఏంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి, వాళ్ళకి వివేకం ఉండాలి, పుణ్యబలం ఉండాలి, సత్పురుషులతో సహవాసం ఉండాలి. మనకు రోగం పూర్తిగా వేరుతో సహా నశించింది, నశిస్తే పర్వాలేదు. మందులు వేసుకుని ఆ రోగాన్ని అణిచి ఉంచుతాం అనుకోండి, మళ్ళీ మందులు మానేసిన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ ఆ రోగం తిరగబెడతా ఉంటుంది. ఈ మూల తలంపు కూడా అటువంటిది. ఒకసారి మనం పూజ చేసి జపం చేసి దాన్ని అణిచి ఉంచుతాం, అణిచుంచినప్పుడు ఏదో కొంతకాలం నెల రెండు నెలలో బాగానే ఉంటుంది, శాంతిగా ఉన్నాం, బాగానే ఉంది, మనం కూడా రమణ మహర్షితోడు సమానంగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఇది విజృంభిస్తుంది. ఆ మూల తలంపు అణిగొండటం వేరు, నశించటం వేరు. అణిగున్నప్పుడు నిజంగా మనకి అవతార పురుషుడికి తేడా లేదు, ఆయన మనం సమానం అనిపిస్తుంది. అణిగున్నప్పుడు మనకు కూడా అణిగున్నప్పుడు శాంతి అందుతుంది, కానీ లోపల వేరుంది కాబట్టి ఎప్పటికప్పుడు సడన్గా విజృంభిస్తుంది. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఆ మూల తలంపుని మీకు మీకు అర్థం కాకపోతే, ఆ మూల తలంపు మూలం ఎంతకాలమైతే మీకు అర్థం కాదో అంతకాలం శరీరాలు వచ్చేస్తాయి. పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, ధర్మం వస్తుంది, అధర్మం వస్తుంది, రాబోయే జన్మలు వచ్చేస్తాయి, జన్మలన్నీ వచ్చేస్తాయి, తగాదాలు వచ్చేస్తాయి, రాగద్వేషాలు వచ్చేస్తాయి, ఇంట్లో పేచీలు, వీధిలో పేచీలు, దేశంలో పేచీలు, సమాజంలో అశాంతి, ఈ గొడవ అంతా తెచ్చిపెట్టింది, రాబోయే జన్మల గొడవని కూడా తెచ్చిపెట్టింది ఆ మూల తలంపు. అంటే మూల తలంపు నీకు ఆ మూలం అర్థం కాదనుకో, నువ్వు కాళ్ళు సాపు కూర్చున్నా, కాళ్ళు ముడుచుకుని కూర్చున్నా, ఎలా కూర్చున్నా, నువ్వు పూజ చేసినా జపం చేసినా మూల తలంపు అర్థం కాదనుకో, ఆ మూల తలంపు మూలం నీకు తెలియలేదనుకో, రాబోయే జన్మ నీకు రాకుండా ఎవరు ఆపు చేయలేరు. దానికే పుణ్యం చేస్తే కొంచెం నీకు సుఖ జన్మడు సుఖ ప్రారంభం వస్తుంది, దోషం చేస్తే నీకు పాప ప్రారంభం వస్తుంది. అంటే ఏమిటంటే పుణ్యం చేసిన వాళ్ళందరికీ సుఖం వస్తుంది, ఆ సుఖాన్ని అనుభవించాక అది కూడా పోతుంది. దోషం చేసిన వాళ్ళకి పాపం వస్తుంది, అది అనుభవించాక అది కూడా పోతుంది. కానీ మూల తలంపు అలాగుంటుంది. అంటే ఏంటి, రాబోయే జన్మలో ఈ పుణ్యపాపాలు, ఈ దోషాలు, స్నేహాలు, విరోధాలు, చుట్టాలు అని మన వాళ్ళని వాళ్ళు పరాయ వాళ్ళు అనుకుని, ఇటువంటి బుద్ధి, ఆవరణ దోషం, ఇటువంటి బుద్ధి అన్నీ కూడా ఈ మూల తలంపు చుట్టూరు అన్నీ తిరుగుతూ ఉంటాయి. మూల తలంపు ఇంజిన్ కదిలిందే, ఇంజిన్ ఒక అడుగు ఎదరికెళితే మొత్తం అన్ని పెట్లు అడిగి ఎదరికెళ్ళిపోతాయి. అలాగే మూల తలంపు అసలు కదిలిందే, ఇంకా అన్నీ వచ్చేస్తాయి కూడా. రాబోయే జన్మలో విరోధాలు, స్నేహాలు, మంచి చెడ్డ, పుణ్యం పాపం అన్నీ వచ్చేస్తాయి. ఒక ఇంజిన్ కనుక ఒక అడుగు ఎదరికి వేసింది అనుకోండి, కదిలింది అనుకోండి, వెనకాల పెట్టి కూడా ఒక అడుగు ఎదరికి వచ్చేస్తుంది. అంటే ఇలా రహస్యం, జీవిత రహస్యం అంటే ఎక్కడుంది? ఆ మూల తలంపులో. అది మీకు అర్థం కాదనుకోండి, మీరు భగవద్గీత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఎన్ని చదివినా, ఆ మూల తలంపే జీవుడు. వాడి యొక్క మూలం నీకు అర్థం కాకపోతే ఇది ఇంకా మనం శవాలు వస్తూనే ఉంటాయి, కష్టకాలు అనుభవిస్తూ ఉండవలసిందే, అశాంతిలో పడి కొట్టుకుంటూ ఉండవలసింది, దుఃఖం విడిచిపెట్టదు మనిషి. మీరు తాత్కాలికంగా మీలో కొంతమందికి దుఃఖం రాకపోవచ్చు, ఎప్పుడూ ఉండదు అనుకోకుండా, వాయిదా పడతా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వచ్చే సంవత్సరం, పై సంవత్సరం ఆ దుఃఖం మీకు వచ్చేస్తుంది. లోపల ఆ మూల తలంపే అజ్ఞానం, మూల తలంపే అవిద్య, మూల తలంపే బంధం. అంటే ఇతరులను మనం అనుకరించకూడదు. ఎవరి పది మనం మన సమస్యలు ఏంటో మనం అర్థం చేసుకుని ఆ మూల తలంపును పరిష్కారం చేసుకునే విధానం చూసుకోవాలి. కానీ వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారా, అలా ఇతరులను అనుకరించకూడదు. సాధనలో మన పద్ధతిలో మనం సాధన చేసుకోవాలి, కానీ ఇతరులను అనుకరిస్తే మనకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం. వారు అలా ఉంటున్నారో మనం కూడా అలాగే ఉందాం అని మీరు ఎవరైనా అనుకుంటారని కూడా మీకు ఆత్మవిశ్వాసం లేదన్నారు. మూల తలంపు పరిష్కారం అవ్వాలంటే కేవలం తెలివితేటలు సరిపోవు, పరిశుద్ధుడై ఉండాలి మనిషి, పవిత్రుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మన ఇంటికాడ మనం పని చేసుకుంటూ లోకక్షేమం కూడా కోసం కూడా ఎంతో కొంత ఉపయోగపడితే మంచిది. ఏ పేరు ప్రఖ్యాతులు ఆశించు కాదు, రూపం మనం కాదు, పేరు మనం కాదు, మన కానిదాని వెంట పడుతుంది. మూల తలంపు ఏం చేస్తుందంటే మన కానిదాని వెంట పడిలా చేస్తుంది. మనం కానిదాని వెంట ఎంత దూరం వెళ్ళిపోయామో మన స్వరూపానికి కూడా అంత దూరం అయిపోతుంది. ఏముంది, శరీరం మనస్సు అంటే ఏమి లేదు. శరీరం నిండా మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటుంది. మనసులో ఏమైనా వైభవం ఉందంటే మనసులో కూడా వైభవం లేదు. మనసులో తలంపులు ఉంటాయి, వాసనలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, విరోధాలు ఉంటాయి, అన్ని దరిద్రం అంతా మనసులో ఉంటుంది. ఒకవేళ మీరు మనసు గొప్పగా ఉంటుందేమో అనుకోకండి, మీ శరీరాన్ని కోచి చూస్తే ఏముంది, మీ మనసును కోచి చూసినా అదే ఉంటుంది. శరీరం కోచి చూస్తే ఏముంది, ఎముకలు గూడు ఉంటుంది, మాంసం ముక్కలు ఉంటాయి, రక్తం ఉంటుంది. అంతకంటే శరీరంలో కోచి చూస్తే ఉంటుంది. కొన్ని మనస్సు ఏమైనా గొప్పగా ఉంటుందంటే మనసులో ఉన్నాయి, మనసులో విరోధాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, అయితే మమకారాలు ఉన్నాయి, అహంకారాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, కామక్రోధాలు, ఇవన్నీ ఇదంతా మనసులో. శరీరంలో చెడ్డంతా మనసులో, ఇంకా ఎక్కువ చెడ్డ ఉంది మనసులో. అంచేత మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ మతంలో, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా, ఈ రెండు గడపలు దాటాలి. ఈ మనస్సు శరీరం అనేది ఈ రెండు గడపలు, ఈ రెండు గడపలు దాటపోతే మనకి ధ్యానం కలగదు. అది మనం ఈ గడపే దాటుకుని నేను కాశీ వెళ్తానంటే అర్థం ఏంటి అసలు? అది గడపే నేను దాటలేను, నేను కాశీ వెళ్ళిపోతానంటే అర్థం ఏంటి అసలు? అలాగే ఈ మనస్సు శరీరం, తర్వాత ఈ తెలివి ఒకటి. మనం చాలామంది అనుకుంటూ ఉంటారు మేము తెలివి గడవాళ్ళు, అది కాదు. తెలివి అంటే అది కూడా మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి, తర్వాత పక్కన పెట్టాలి. తెలివి కూడా నువ్వు కాదు, ఇంకేం గాఢ నిద్రలో మనం తెలుగులోంచి కూడా విడిపోతున్నాం. అవసరమైనప్పుడు నీ తెలివితేటను ఉపయోగించుకోవాలి, దాని అవసరం లేనప్పుడు తీసి పక్కన పెట్టాలి. కానీ నేను తెలివైన వాడిని, నేను తెలివైన వాడిని వస్త్రమని అనుకుంటే నీకు జీవితంలో మిగిలేదే అహంకారం, అహంభావన. అంటే మూలతలంపేమో రైలు ఇంజిన్ లాంటిది. మూలతలంపేంటి? రైలు ఇంజిన్ లాంటివి. రాబోయే జనములన్నీ ఏంటి? పుణ్యపాపాలంటే రైలు పెట్టిలు అంటే. అవి ఏంటి? రైలు పెట్టిలు అంటే. ఇంజిన్ ఎక్కడికి వెళ్తాయండి? పెట్టిలు ఎలా వెళ్తుండే వెళ్తాయి? మూలతలంపు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే నీకు పునర్జన్మలు కూడా రాకుండా ఎవరు కూడా ఆఫ్ చేయలేరు. అంటే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహాలు మంచి స్నేహాలే బంగారం. మన హృదయంలో ఏముందో జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని హృదయంలో ఉన్న సంపద అంటే మనకి ఆ వైభవం కానీ, ఆ జ్ఞానం కానీ, ఆ వైభవం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆ విరుతులు కానీ మనకి తెలియదు. మన హృదయంలో ఉన్నది ఆయనకు తెలుస్తుంది, కానీ ఆయన హృదయంలో ఉన్నది మనకు తెలియదు. అంటే మనకంటే చైతన్య స్థాయిలో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళతోటి మనం స్నేహం చేస్తే వాళ్ళు నిజంగా హృదయంలో ఉన్న వైభవాన్ని మనకు గుర్తించే శక్తి కలుగుతుంది. మనం ఇతరులను మోసం చేయకపోయి ఇతరులు చేసే మోసంలో మనం పడకూడదు. ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి చేసుకోమంటే అమాయకత్వంగా ఉండమని కాదు, తెలివిగా ఉండగానే వివేకంగా ఉండమని. అయితే ప్రకృతి గుణాలను దాటాలి. ప్రకృతి గుణాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? మూలతలంపు మీద ఆధారపడి. వాడే జీవుడు. ఆ మూలతలంపు జీవుడు. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇవన్నీ అన్ని మార్గాలు ఉంటే మీకు ఏ మార్గంలో ఇష్టమైతే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చు. కానీ ప్రకృతి గుణాలని దాటాలి. తర్వాత ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఆలోచించే మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడినా ఎప్పుడు నువ్వు పొరపాట్లు రావచ్చు. మాట్లాడితే పొరపాటు వస్తుందేమని అసలు మాట్లాడటం మానేస్తే అసలు ఏ మాట రాకుండా నువ్వు చనిపోతావు. అలాగే పని చేస్తే ఏదైనా పొరపాటు వస్తుందేమో నువ్వు భయపడి అసలు పని మానేస్తే పనికి పాటు లేకుండా చచ్చిపోతావు. ఇలా ఎన్ని రోజులైనా భయపడతారు? ఎంతమందికైనా భయపడతారు? మీరు నువ్వు ఈ పని చేద్దాం అనుకుంటారు అనుకోండి, పని చేస్తే ఏదైనా పొరపాటు వస్తుందేమో, ఈ పొరపాటు వస్తే ఎవరైనా ఆక్షేపిస్తారేమో, ఇలా అనుకుంటే అది పని పాటు లేకుండా చచ్చిపోతారు. మీరు ఏదైనా మీరు మంచి మాటలు చెప్పేటప్పుడు ఏదైనా ఒక పొరపాటు రావచ్చు. మనిషి అయితే మనం ఒకసారి మనం నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడిచినా ఒకసారి కాలు జారుతుంది. ఎప్పుడైనా కాలు జారుతుందని అసలు నడకే మానేస్తే నడక లేకుండా చచ్చిపోతాం. నువ్వు ఏదో పని నేర్చుకుంటున్నావు, పని నేర్చుకున్నప్పుడు ఎప్పుడూ పొరపాటు రావచ్చు. పొరపాటు వస్తుందని పని మానేస్తే ఇలాగ పొరపాట్లు వస్తే రాని. అలా పొరపాట్లు వస్తాయని నీకు భయం ఉంటే అని పని అనేది ఏం లేకుండా చచ్చిపోతావు. వచ్చేవాడు నీ జీవితం నీకు ఉపయోగపడదు, నువ్వు ఆధ్యాత్మికతను అభివృద్ధి పొందడానికి ఉపయోగపడదు, నీ కుటుంబానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు. చివరికి అడవిలో కాసిన బెన్నెల్లాగా అయిపోతుంది. మనం హృదయం నిర్మలంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, మన బుద్ధి నిశ్చలంగా ఉంటే, నిర్మలంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, అందులో రాగద్వేషాలు తగ్గించుకుంటే వాడికి సమాధి స్థితి కలుగుతుంది. మన బుద్ధిలో దోషాలు ఉన్నాయనుకోండి, మనం ఎంతసేపు ధ్యానం చేసినా జపం చేసినా సమాధి స్థితి కలగదు. మన బుద్ధిలో ఉన్న దోషాలు మనకు సమాధి స్థితి రానివ్వదు. అయితే నీ బుద్ధి నిర్మలమైతే, నిశ్చలమైతే, నిర్మలంగా ఉంటే, ఏకాగ్రంగా ఉంటే, పుణ్యపాపాలను మీరు వదిలేయగలిగితే, మీరు పుణ్యపాపాలని వదిలేయగలిగితే, అంటే కొంతమంది అక్కడ చెరువు తవ్వించామని, ఇక్కడ గోడ కట్టించామని ఆస్తమాని మీరు అనుకుంటూ ఉంటారనుకోండి, ఇంకా మీకు సమాధి స్థితి రాదు. అంటే శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే, శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే మీరు మీ పుణ్యపాపాలను వదిలేయగలిగితే వాడికి సమాధి స్థితి కలుగుతుంది. మీరు పుణ్యపాపాలను ఇప్పుడు వదలరు అనుకోండి, మీకు సమాధి స్థితి ఇక్కడ ఎలాగా కలగదు? చనిపోయిన కదా మీకు కూడా వచ్చేస్తుంది. ఒకరు చాలా దూరం వెళ్ళిపోతారనుకోండి, శనిగ్రహం ఆగ్రహం ఈ గ్రహం దాటేసి చాలా దూరం వెళ్ళిపోతారనుకోండి, ఇతర లోకాలకు చాలా దూరం వెళ్ళిపోతే శరీరం చనిపోయిందో జీవుడు చాలా దూరం వెళ్ళిపోతాడు. జీవుడు ఎంత దూరం వెళ్ళినా నీ బుద్ధి నీ కూడా వచ్చేస్తుంది. పుట్టుకతోడు వచ్చిన శరీరాన్ని కాల్చేయడం తేలికే, కానీ పుట్టుకతోడు వచ్చిన బుద్ధిని మార్చడం కష్టం. దానికి ఎంతో కష్టపడి సాధన చేస్తేనే కానీ ఆ స్వభావం మారదు. అది స్వామి వివేకానందని వాడి అవసరం. కుక్కతోట వంకర తీయటం ఎంత కష్టమో పుట్టుకతోడు వచ్చిన బుద్ధిని మార్చడం కూడా అంతే కష్టం. ఎలక్షన్లో ఓట్ల కోసం మన దగ్గరికి వచ్చి నమస్కారం పెడతా ఉంటారు, అలా పెట్టకూడదు. దేవుడికి కానీ గురువుకి కానీ జ్ఞానికి కానీ, అంటే యంత్రం చేసినట్టు చేయకూడదు. నమస్కారం కూడా యంత్రం చేసినట్టు చేయకూడదు. మీరు ఎవరికైనా దేవుడికి గురువులోకి వెళ్ళి దేవుడికి నమస్కారం పెడుతున్నారనుకోండి, లేకపోతే మీ గురువుకు పెడుతున్నారనుకోండి, లేకపోతే ఒక మహాత్ముడికి ఒక మహర్షికి ఒక సౌహృదమైన వాడికి నమస్కారం పెడుతున్నారనుకోండి, అక్కడ మీరు మీకు మీకు అక్కడ మనస్సు అంటే తలంపు భావనా బలం ఉండాలి, ఇష్టం కుదరాలి. యాంత్రికంగా పెట్టకూడదు. ఇటువంటి విషయాల్లో మనం లౌకికం ఆదర్శంగా పెట్టుకోకూడదు, భక్తుల్ని ఆదర్శంగా పెట్టుకోకూడదు. కొంతమంది ఏదో చిన్న పని చేసి మేము దేశానికి సేవ చేసాము సేవ చేసాము అనుకుంటారు, అది మర్చిపోరు వాళ్ళు. మహాత్మా గాంధీ గారిని మీరు చాలా సేవ చేశారంటే సేవ ఏం చేస్తాం, ఒక జీవితం సరిపోదు కదా సేవ చేయటానికి అన్నారు. సేవ చేయటానికి మనం ఏమైనా 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండడం కదా, సేవ చేయాలనుకున్నా ఒక జీవితం సరిపోదు కదా అన్నారు. అది పద్ధతి అలా ఉండాలి. మనం ఏదో చిన్న పని చేసి మన పని పూర్తి అయిపోయింది మన సేవ చేసామనుకో, ఇంకా మిగతా టైం అంతా పాడు చేసుకుని ఆ సేవ గుర్తుపెట్టి కూర్చోండి. మీ గురించి మీరు మంచివాళ్ళని అనుకో, చెడ్డవాళ్ళని అనుకోవద్దు. సుపీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వద్దు. మేము పెద్దవాళ్ళం అని అనుకోవద్దు. మీరు మేము చాలా పెద్దవాళ్ళమని అనుకోవద్దు, తక్కువ వాళ్ళమని అనుకోవద్దు, మంచివాళ్ళని అనుకోవద్దు, చెడ్డవాళ్ళని. మీ గురించి మీరు ఏది అనుకోవటం మానేయండి. మీ గురించి మీరు ఏది కూడా అనుకోవటం మానే. ఒకవేళ మీరు అనుకున్నది నిజం కాదు, మీరు మంచివాళ్ళు అనుకున్నా అది నిజం కాదు, మీరు చెడ్డవాళ్ళు అనుకున్నా అది నిజం కాదు, మీరు చాలా పెద్దవాళ్ళు అనుకున్నా నిజం కాదు, తక్కువ వాళ్ళు అనుకున్నా నిజం కాదు. ఇంక నిజం ఏంటి? దేవుడు ఒక్కడే నిజం. మీరు 90 అనుకోండి, ఏదనుకున్నది నిజం కాదు, ఇదంతా డ్రీమ్ స్టఫ్. ఏది నిజం? దేవుడు ఒక్కడే నిజం. మీ గురించి అనుకుని మీరు మీ గురించి అనుకునే కూడా ఏది నిజం కాదు, దేవుడు ఒక్కడే నిజం. అది మీరు ప్రాక్టీస్ చేస్తే భగవంతుడు ఒక్కడే సత్యం అనే భావన మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ విశాలమైన ప్రపంచం వచ్చి మీ హృదయంలో కలిసిపోతుంది. అప్పుడు వేరు బుద్ధి నశిస్తుంది. ఈ దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడం ఇవన్నీ వేరు బుద్ధి వల్ల వస్తున్నాయి. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? వేరు బుద్ధి వల్ల వస్తున్నాయి. ఆ వేరు బుద్ధి నశిస్తే అంతా ఒకటే ముద్దైపోతుంది. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి. ఈ లోకానికి మనం ఎంతో కొంత ఉపయోగపడుతుంటే ఈశ్వరు అనుగ్రహానికి పాత్రలు. ఇదంతే ఆయనకి ఈశ్వరుడికి, నీది కాదు నాది కాదు, ఏదో ఉంటాం తెర మీద బొమ్మలు తిరిగినట్టు ఏదో కొంత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు తిరుగుతాం తర్వాత వెళ్ళిపోతాం. మహనీయుల సమక్షంలో వాసన అడుగుతాయి. నా వాసన ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. వాసన అడిగినప్పుడు మనస్సు కూడా అణుగుతుంది. ఎప్పుడైతే మనస్సు అణుగుతుందో, ఎప్పుడైతే మనస్సు నిర్మలం అవుతుందో, ఎప్పుడైతే మనస్సు ఏకాగ్రం అవుతుందో, మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో, మనస్సు ఎప్పుడైతే పవిత్రమవుతుందో, అప్పుడు సమాధి స్థితి కావాలనో కోరుకోక్కర్లేదు, వచ్చి సమాధి స్థితి నీ శిరస్సు మీద పడుతుంది. అయితే మనం చేయవలసిన పని మనం జాగ్రత్తగా చేస్తుంటే ఈశ్వరుడు చేసే పని మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇంకోటి, ఈ పని మనం స్వార్థంతో చేస్తున్నామో స్వార్థం లేకుండా చేస్తున్నామో చూసుకోవాలి. స్వార్థం లేకుండా మీరు చేసే పని ప్రతి పని కూడా మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. కృష్ణుడు అంటాడు అర్జునుడితోటి, అర్జునుడు ఏమీ స్వార్థం లేకుండా కర్తృత్వ బుద్ధి లేకుండా ఈ మెడ మీద తలకాయలు ఉన్న వాళ్ళందరినీ చంపేసినా నీకేం పాపం రాదు. అంటే నువ్వు స్వార్థం లేకుండా ఎంత చిన్న పని చేసినా, ఎంత చిన్న పని చేసినా అది శరీరం మరణించిన తర్వాత ఇతర లోకాల్లో కూడా నిన్ను అది ఉద్ధరిస్తుంది. లోకక్షేమం కోసం ఎంతో కొంచెం ఉపయోగపడతా అంటే మనస్సు నిశ్చలం అవుతుంది, మనస్సు నిశ్చలం అవుతుంది, నిర్మలం అవుతుంది, దానికి సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు ఈ భక్తుడికి సరైన జ్ఞానము అనుభవము గురువు సమక్షాన లభిస్తాడు. జ్ఞానం అంటే ఈ పుస్తకాలు చదివి నేర్చుకున్నది కాదు, పుస్తకాలు చదువుకుని నేర్చుకునేది మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, అవి ఎంత జ్ఞానం అంటే నీ హృదయం ఇలా ఉన్నది. ఈ మధ్య 30 సంవత్సరాల నుంచి ఒక ప్రొఫెసర్ గారు అమెరికాలో పనిచేస్తున్నారు అనేది సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ అని కడప జిల్లా రెడ్డి గారు మొన్న అరుణాచలంలో ఉండగా చూడటానికి వచ్చారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇండియా వస్తున్నారండి. 30 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో ఉంటున్నాను, ఏదో ఏదో కెమిస్ట్రీ ఏదో టీచ్ చేస్తున్నారని చెప్పారు. రిటైర్మెంట్ లేదంటే ఎంతకాలం ఒప్పుకుంటే అంతకాలం చెప్పమంటారట. అమెరికా బాగుపడటానికి కారణం ఏంటంటే ఎవరికైనా తెలివైనడు ఉంటే, ఎవడైనా చదువు బాగా వచ్చినాడు అంటే ఆయన చూసి అసూయపడరు, ఆడ తలకాయని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకంటే ఎవడైనా తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళని చూసి అసూయపడకు. ఆ ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే, ప్రొఫెసర్ గారి దగ్గర ఏమన్నారంటే, ఏమన్నారంటే మీకు జీవితంలో చాలా కాలం చాలా అనుభవం ఉంది, 30 సంవత్సరాల నుంచి మీరు కెమిస్ట్రీ చెప్తున్నారు, మీకు చాలా అనుభవం ఉంది, పైగా చాలా దేశాల విద్యార్థులకి మీరు చెప్తున్నారు చదువు, ఏదన్నా మంచి మాటలు నాకు చెప్పండి అని నేను చెప్తాను. మనం నేర్చుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు నేర్చుకోవాలి. మాకు చెప్పటం అలవాటైపోయింది, వినటం తక్కువైంది. మాకు మాకు చెప్పటానికి చెప్పేది ఎక్కువ, వినేది తక్కువ మేము. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ చెప్తారు, ఎక్కువ వింటారు. అది తెలివైన వాళ్ళ పద్ధతులు. తెలివైన వాళ్ళు వివేకవంతులు ఏం చేస్తారంటే తక్కువ చెప్తారు, ఎక్కువ వింటారు వాళ్ళు. అంటే మీరు ఏదో 4 మంచి మాటలు చెప్పండి నా ప్రొఫెసర్ గారితో చెప్తాను. ఆయన ఏమన్నారంటే, నాన్నగారు నా హృదయంలో ఉన్నది మీకు ఏదైనా చెబుదామంటే నా హృదయంలో ఏముందో నాకు తెలియదు, ఏదో ఉందంటున్నారు, ఏదో ఉందని అంటున్నారు, కానీ ఉన్నది నాకు తెలియదు. మీకు మరి నాకు తెలియని విషయం మీకు చెప్పటం, మీకు చెప్పటం న్యాయం కాదు. ఇంకా నా తలకాయలో తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. నా హృదయంలో నువ్వు చెబితే మీకు ఉపయోగపడుతుంది, నా తలకాయలో నాకు చెప్పినా మీకు అంత ఉపయోగపడదు. నా హృదయంలో నువ్వు మరి నాకు తెలియనప్పుడు మీకు నేను ఎలా చెప్తాను? అది గురువు సమక్షాన, సద్గురువు సమక్షాన నీకు జ్ఞానము కలుగుతుంది, నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు అనుభవంలోకి కూడా వస్తుంది. నీ హృదయంలో ఉన్న వస్తువు అనుభవంలోకి వస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా నీకు అనుభవంలోకి రాకపోయినా ఏదో ఉందని నీకు స్ఫురిస్తూ ఉంటుంది. నీ శరీరానికి సంబంధించినటువంటి రోగాలు, నీ శరీరానికి సంబంధించినటువంటి జీవితం ముగిసిపోతుంది శ్మశానానికి నీ వెళ్ళగానే. శరీరానికి సంబంధించిన యాత్ర ముగిసిపోతుంది, శరీరంలో రోగాలన్నా శ్మశానంలో కాలిపోతాయి, అన్నీ కాలిపోతాయి. యాత్ర కూడా నీ యాత్ర దేహయాత్ర ముగిసిపోతుంది, కానీ శ్మశానంతుడు జీవిత యాత్ర ముగియదు. జీవిత యాత్ర అది గురువు సమక్షంలో మనం దేహం చనిపోయినప్పుడు జీవితం కూడా పోతుంది అనుకుంటున్నాం. నీ దేహం చనిపోయినప్పుడు దేహానికి సంబంధించింది అంతా ముగిసిపోతుంది, కానీ జీవిత యాత్ర మటుకు ముగియదని గురువు సమక్షంలో నీకు స్ఫురిస్తుంది. వాడు గురువు అంటే మీరు పూర్ణమైన ఆనంద స్థితి పొందారనుకోండి, ఆ మీరు పొందిన ఆనందం స్వతంత్రమైంది అనుకోండి, నీకు ఇంకా పునర్జన్మ రాదు. ఇది ఇందులో రహస్యం. అంటే మన కంటికి ఒక రకమైన సంతోషం రావాలి కావాలి, చెవికి ఒక రకమైన సంతోషం కావాలి, ముక్కుకి ఒక రకమైన సంతోషం, నోటికి ఒక సంతోషం ఒక రకమైన, మన శరీరంలో ఎన్నైతే ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకు ఒక ఇంద్రియానికి ఒక సంతోషం కావాలి. సరే బాగానే ఉంది, కృష్ణుడి గీతలో ఏం చెప్పాయంటే ఈ సంతోషాలన్నీ ఏ ఇంద్రియానికి ఏ సంతోషం కావాలో ఆ ఇంద్రియం ఆ సంతోషాన్ని పుచ్చుకుని పునర్జన్మలోకి వెళ్ళిపోతుందని చెప్పారు. ఇప్పుడు కన్ను ఉంది, కన్ను మనం రోజు సినిమాలు కావాలి, ఆ టీవీకి అంటిపెట్టుకుని ఉండిపోతాం. మన కేరా పెడ్డోస్ టీవీ మనకి, ఆ కంటికి ఏం కావాలి? రూపం కావాలి. కంటికి ఆ రూపం కావాలి. ఆ రూపబుద్ధి ఏం చేస్తున్నాడు? కంటి ఈ కన్ను శ్మశానంలో కాలిపోతుంది. ఆ కంటికి ఉండే అలవాటు ఉన్న చూడండి, అలవాటు నీ పునర్జన్మ, నీ శరీరం చనిపోయిన సరే నీ అలవాటు నీకు కూడా వచ్చేస్తుంది. నీ అలవాటు ఎంత కూడా వస్తుందంటే 1 కోటి మైళ్ళు వెళ్ళిపోతాం అనుకో, ఈ భూమి పోడులు విడిచిపెట్టి పాలకులు విడిచిపెట్టి ఆ 1 కోటి మైళ్ళు కూడా నీ అలవాటు నీకు కూడా వచ్చేస్తుంది. అంటే సర్వసాధారణంగా కొంతమందికి మంచి చెబితే వినరు వాళ్ళు, కానీ చెడ్డ చెబితే వాళ్ళు వింటారు. ఏం చేత వాళ్ళు లోపల ఉన్నది చెడ్డే. ఇది మీరు గ్రహించవచ్చు. రామకృష్ణుడు అంటే రామకృష్ణుడే పవిత్రతలు, వరల్డ్ డ్రీమ్ లో కూడా ఎంజాయ్ చేయ నెవరు ఎంజాయ్డ్ వరల్డ్ ఈవెన్ ఎనీ డ్రీమ్ అని ప్రపంచాన్ని ఏడద అవస్థలు వదిలేయండి, స్వప్న అవస్థలు కూడా ఎంజాయ్ చేయలేదు. జాగ్రత్త అవస్థలో మాట వదిలేయండి, స్వప్న అవస్థలో కూడానా ఎంజాయ్ చేయలేదు. దేన్ని వరల్డ్ మనం చచ్చిపోయే వరకు ప్రపంచాన్ని నాకటమే పని, మనకి మావుట్ అంటే నాగుతాం, ఇంకా అందులో రసం ఉందేమో నాకి 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 చివరికి తెల్లగా వచ్చే వరకు దాన్ని విడిచిపెట్టి అలా మనం చచ్చిపోయే వరకు ప్రపంచాన్ని నాకటమే పని. అంటే మళ్ళీ పడేస్తే ఇంకా కొంచెం రసం మిగిలిందేమో టెంకర్ టెంకలో ఉన్నా టెంకర్ నాగుతూ ఉంటాం, నాకి 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 విడిచిపెడతాం. అలాగే ప్రపంచాన్ని నాకటం ఇంకో పని లేదు, మనకు ప్రపంచాన్ని నాకటమే పని. కానీ ప్రపంచాన్ని అంటే ఆయన డ్రీమ్లో కూడా ఎంజాయ్ చేయలేదు, డ్రీమ్లో కూడా నాకలేదంటున్నారు. జాగ్రత్త అవస్థ మాట వదిలేయండి, స్వప్న అవస్థలో కూడా నాకలేదు. అంటే రామకృష్ణుడు అంటే ఎవరు? రామకృష్ణుడే. ఆకాశం అంటే ఏమిటి? ఆకాశమే. సముద్రం అంటే ఏంటి? సముద్రమే. రామరావణ యుద్ధం అంటే ఏంటి? రామరావణ యుద్ధమే. అంటే కంపారిజన్ లేదు, మనం పోల్చడానికి ఇంకో కంపారిజన్ లేదు కాబట్టి ఇంకా యుద్ధం అంటే ఆ యుద్ధమే అన్నారు. అంటే ఇంకో పోల్చడానికి అవకాశం వాల్మీకి మహర్షి కూడా అందలేదు. వాసన నశించడానికి గురువు యొక్క గ్రేసు, గురువు యొక్క అనుగ్రహం సహకరిస్తుంది. అంచేత అయితే గురువు నీకు లోపల ఏదో స్ఫురింపజేస్తాడు, కానీ అక్కడ ఉండటానికి అక్కడ నిలబడటానికి నువ్వు కొంత ప్రయత్నం చేయాలి. అక్కడ నిలబడి ఉండటానికి నువ్వు కొంత ప్రయత్నం చేయాలి. మనస్సు హృదయంలో నిలబెట్టి ఉంచాలి. అంటే ఏదైనా ఏ వస్తువునైతే గురువు నీకు స్ఫురింపజేస్తాడో అక్కడ మనస్సును నిలబెట్టినవో ఉంచాలి, మనస్సును నిలబెట్టి ఉంచాలి. దానికి కొంత ప్రాక్టీస్ అభ్యాసం అవసరం. గోడకు మీకు ఎలా ఫిక్స్ చేస్తాం, అలాగే మనస్సు హృదయంలో అలా ఫిక్స్ అయిపోయి ఉండటానికి కొంత నీ అభ్యాసం, కొంత నీ ప్రయత్నం అవసరం. కొంత నీ ప్రయత్నము అవసరం, నీ అభ్యాసం అవసరం. అలా అభ్యాసం చేయగా 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 నీ లోపల నిజం నీకు అనుభవేక వేద్యం అవుతుంది. నువ్వు ప్రాక్టీస్ చేయగా 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 లోపల ఉన్న ట్రూత్, నీలో నీ హృదయంలో నిజాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయగా చేయగా ఆ నిజం ఒక సమీపంలో నిజంలో నువ్వు ఉండగలిగితే, నిజంలో నీ మనస్సును ఉంచగలిగితే, అప్పుడు నీకు ఏమవుతుందంటే లోపల ఉన్న నిజం నీకు అనుభవానికి వస్తుంది. ఆ నిజమే అమృతం, నీ హృదయంలో ఉన్న నిజమే అమృతం. ఆ హృదయంలో ఉన్న నిజం గురించి కూడా ఎలా చెప్పాలంటే సాఫ్ట్గా చెప్పాలి, స్వీట్గా చెప్పాలి, కానీ చేదుగా చెప్పకూడదు. నీ హృదయం, మన హృదయంలో నిజతత్వం కూడా మీకు ఎవరికైనా అనుభవం ఉంటే అది సాఫ్ట్గా చెప్పాలి, స్వీట్గా చెప్పాలి, తీ తీగా చెప్పాలి, కానీ చేదు చేదుగా చెప్పకూడదు. అది నిజమైనా చేదు చేదుగా చెప్పకూడదు. అంటే మన గోడలో మేకు కొట్టేసినట్టు హృదయంలో ఎవరు మనసు అయితే ఫిక్స్ అయిపోయి ఉండవు వాడు కొంతకాలానికి జీవన్ముక్తుడు అవుతాడు. జీవన్ముక్తుడు అంటే ఏంటి? ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే, ఈ శరీరం పోడుల్లో తిరుగుతున్నప్పుడే మోక్ష సుఖం, ముక్తి సుఖం, అమృత అమృత సుఖం, అది అమృతానుభవం, ఆత్మసుఖం వాడికి అనుభవంలోకి వస్తుంది. వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. ఇప్పుడు మన అందరం చేసే పని ఏంటి? అట్టిపండు, అట్టిపండు మనకి ఎవరైనా ఇచ్చారనుకున్న గుంజి తీసి బయటపడేస్తున్నాం, తొక్కల మట్టికి తొక్కల చేతులు పెట్టుకుని తింటున్నాం, అది మనం చేసే పని. అంటే లోపల గుంజి తిని తొక్క బయటపడేయాలి. మనం ఏం చేస్తున్నాం? తొక్క తిని ఆ గుంజి బయటపడేస్తున్నాం. సాధన చేయటం మంచిదే, ఎంతకాలం చెయ్యాలని, ఎంతకాలం చెయ్యాలి అంటే అక్కడ ఈ భగవాన్ చెప్తున్నారు అన్ని వాసనలు అన్ని సందేహాలు నశించే వరకు సాధన అవసరమే. ముందు ఎంతకాలం వాడాలి? శరీరానికి రోగం తగ్గే వరకు వాడాలి. అలాగే సాధన ఎంతకాలం అవసరం? నీ వాసన నశించే వరకు, నీ సందేహాలన్నీ వేరుతో సహా నిర్మూలమయ్యే వరకు, వాసన కూడా వేరుతో సహా నశించే వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండవలసిందే. నీ మనసు నువ్వు నమ్మటానికి వీల్లేదు. మూల తలంపు దాని మూలంలో నశించాలంటే నీ సాధన ఒకటి సరిపో, సాధన అవసరం కానీ సాధన ఒకటే సరిపోదు, అనుగ్రహం కూడా ఉండాలి. ఏముండాలి? ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం కూడా ఉండాలి. చరణ్ గారు అంటూ ఉండేవారు, భగవాన్ నేను పట్టుకున్నప్పటికంటే భగవాన్ నన్ను పట్టుకున్నప్పుడే బాగుండేదాన్ని. నా అంత నేను ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఆయన్ని ఆయన అంటిపెట్టుకున్నప్పటికంటే ఆయన సహజంగా నా హృదయంలోకి వచ్చినప్పుడు చాలా బాగుండేది. బలవాన్ని నేను పట్టుకున్నప్పటికంటే, బలవాన్ని పట్టుకున్నప్పుడు ఎక్కువ నాకు ఆనందంగా ఉండేది, మనసు చల్లగా ఉండేది. మనం కృషి మనం మానకుండా ఉంటే, మన బుద్ధి అంటే ఆ విశ్వాసం విడిచిపెట్టకుండా ఉంటే అనుగ్రహం ఏదో రోజున వస్తుంది, అనుగ్రహం ఏదో రోజున వస్తుంది. అంటే వస్తుంది రాదని మన డౌట్ ఉండకూడదు. ఈశ్వరుని స్వరూపమే అనుగ్రహం. ఈశ్వరుడు ఎప్పుడైనా మనకు కష్టం పంపించాడనుకోండి, మనం ఏమనుకుంటాం, ఏంటి ఈశ్వరుడు ఇలాగా కష్టపడుతున్నాడు అని అనుకుంటాం. ఆ ఈశ్వరుడికి పంపించిన కష్టం కూడా అది కూడా ఆయన అనుగ్రహమే అని నీకు అర్థమైతే దుర్జన్యులు. ఇంట్లో వాళ్ళు మనం ఇష్టంగా చూస్తున్నారనుకోండి, మనం బాగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు అని అనుకుంటాం. ఇష్టంగా చూడటం లేదనుకోండి, ఇష్టంగా చూడటం లేకపోయి ఇష్టంగా ఇష్టంగా చూడటం లేదు మనని ఇలా అనుకుంటాం. అలా అయితే అలా అనుకుంటాం, ఇలాగైతే ఇలా అనుకుంటాం. అది ఇంకోటి ఇష్టంగా చూడకపోవడం కూడా ఈశ్వరుని అనుగ్రహం. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఇష్టంగా చూడరు అనుకోండి, చూడకపోవడం కూడా ఈశ్వరునికి దానికి కారణం ఏంటి, దాని మీద వాళ్ళ మీద మనకు మమకారం పోతుంది. మిమ్మల్ని నిజంగా ఇష్టంగా చూస్తారని కూడా వాళ్ళే జ్ఞాపకం వస్తూ ఉంటారు. వాళ్ళు మనం ఇష్టంగా చూడరు అనుకోండి, అది కూడా ఈశ్వరుని అనుగ్రహమే. ఇంకే వాళ్ళ మీద మనకు మమకారం తగ్గిపోతుంది. మనస్సులో మమకారం తగ్గి కొద్ది మనస్సు గూట్లో పడిపోతూ ఉంటుంది. మీరు మమకారం లేదనుకోండి రూపం జ్ఞాపకం రాదు, నామం కూడా జ్ఞాపకం రాదు. ఆ మమకారం ఉన్నప్పుడే రూపం జ్ఞాపకం వస్తుంది. ఎవరి నేమ్ అండ్ ఫారం ఈజ్ ది కాజ్ ఆఫ్ ట్రబుల్. డైరెక్ట్గా నువ్వు గుళ్ళు ఒక కాల వెళ్ళకపోయినా, గుళ్ళకి నమస్కారాలు పెట్టేది అలవాటు లేకపోయినా, మహర్షులకి పెద్దలకి గురువులకి సేవ చేయటం వల్ల మూలతలం పునరిస్తుంది. కొంతమందికి రాళ్ళ దేవుళ్ళు అంటే ఇష్టం, వాళ్ళు వెళ్ళినా మన గుళ్ళోకి పోయి మంచిదే. పోనీ ఆ రకంగా కొంచెం ఆ రాయి వీడికి ఏకాగ్రత పెంచడానికి పనికొస్తే మంచిదే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ముసలిములు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఏదైనా నిష్కామంగా వాళ్ళకి సేవ చేస్తారనుకోండి, వాళ్ళకి అది కూడా మూలతలంపు పరచబట్టడానికి ఆ సేవ కూడా సహకరిస్తుంది. సహృదయం వాళ్ళకి, మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా మీరు సేవ చేయగలిగితే ఆ సేవ కూడా మీ అజ్ఞానం పోవటానికి సహకరిస్తుంది. మన హైదరాబాద్లో ఒక ఆయన అన్నారు, రమణ మహర్షి గారు సాధన గురించి చెప్పలేదని సరిగ్గా అన్నారు. ఒకరు ఎక్కువ బ్రహ్మము ఆత్మ ఆ చైతన్యము ఆనందం వాటి గురించి చెప్పారు, కానీ దాన్ని ఎలా అందుకోవాలో, దాన్ని ఎలా అందుకోవాలో చెప్పలేదని అన్నారు. ఆ పక్క ఇంకొక ఆయన ఉన్నారంటే చెప్పారు, ఆయన చెప్పింది దీనికి అర్థం అవ్వలేదు అన్నాడు. ప్రశ్న ఒక ఆయన అడిగాడు, సమాధానం ఇంకొక ఆయన చెప్పేశాడు, మనం హాయిగా ఉన్నాం. అంటే భగవాన్ చెప్పిన మాటలు స్థూల బుద్ధి ఉన్నవాడికి అర్థం కావు. అదే ప్రశ్న వేసిన వాడు మరుసటి రోజు నాకు కనిపించేవాడంటే, నాన్నగారు మీరు చెప్పకపోయినా మీ సమక్షంలో జరగవలసింది జరిగిపోయింది లేదు అన్నాడు. అయితే నీకు నీకంటే చైతన్య స్థాయిలో నీకంటే సహోదయం వాళ్ళ తోటి నువ్వు సహవాసం చేయటం వల్ల ఏమవుతుందంటే, నీ మనస్సు నెమ్మదిగా నీకు అదుపులోకి వస్తుంది, నీ మనస్సు నెమ్మదిగా నీకు స్వాధీనంలోకి వస్తుంది. మన తిండి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి, తిండి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు పెద్దలు ఎందుకు చెప్పారంటే, మన శరీరం మన మనస్సు మనకు స్వాధీనంలోకి వస్తుంది. అందులో ఈ ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధిలోకి పొందాలనుకున్న వాళ్ళు మసాలాలు అసలు తినకూడదు, తిండి కాడ బహు జాగ్రత్తగా ఉండాలి. నిప్పుకే మీకు బలైపోతుంది, శరీరం బలైపోతుంది, జ్ఞానానికి మనస్సు బలైపోతుంది, రెండు పోయే. కానీ రెండు మటుగా జ్ఞానం కలిగే వరకు ఉపయోగించుకోవాలి. నీ దేహానికి ఏదో ప్రారంభం ఉంది కాబట్టి దేహం వచ్చింది. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఎలా జరుగుతుందో అలా జరుగుతుందంటే, ఆ జరిగిదల్ల ఎవరికి, దేహానికే. ఆ జరిగిదల్ల ఎవరికి, దేహానికే. ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది, ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. భగవంతుడితో నువ్వు కనెక్షన్ పెట్టుకుంటే దేహంతో కనెక్షన్ తగ్గిపోతుంది. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం చంపుతాం, కానీ దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, దేహం చనిపోయినప్పుడు మనం కూడా పోతాం అని అనుకుంటున్నాం, అది మాయ. కానీ మనం ఉంటాం, ఉంటామన్న సంగతి మనకి తెలియట్లేదు. దేహం పోయినప్పుడు మనం కూడా పోతామని అనుకుంటున్నాం, అదే మాయ, అదే అజ్ఞానం, అదే ఆదిత్యం. మూలతలం పలా పడి ఉంటే పర్వాలేదు, మూలతలం పటీటికి జరిగిందే, అదిత్యే అజ్ఞానం, మాయ, ప్రకృతి గుణాలు, లోకాలు, జన్మలు అన్నీ కదిలిపోతాయన్నారు భగవాన్. అది కొంచెం కదిలిందే అటు, కొంచెం భూమి అటు ఇటు కదిలిందనుకోండి పెద్ద పెద్ద మేళ్ళ కూడా పడిపోతాయి. భూకంపం మీద గాలి వల్ల మీరు భూకంపం దగ్గర ప్రమాదం ఏంటంటే కొంచెం భూమి అటు ఇటు కదిలిందనుకోండి, భూమి కొంచెం అటు ఇటు పెద్ద పెద్ద నేళ్లు కూడా పడిపోతాయి. అలాగే అది కదిలిందంటే మూలతలంపు, మూలతలం పట్టి కదిలిందంటే అన్నీ వచ్చేస్తాయి. విరోధాలు, స్నేహాలు, పునర్జన్మలు, వాసనలు, సంస్కారాలు, ప్రకృతి, ప్రకృతి గుణాలు, దేవుడు, దయ్యాలు, లోకము, శరీరాలు, శవాలు. ఇప్పుడు ఇంజిన్ కదిలినప్పుడు వెనకాల గూడ్స్ వచ్చేస్తుంది, ప్యాసింజర్లు వచ్చేస్తారు, గూడ్స్ వచ్చేస్తుంది. ప్యాసింజర్ పెట్లు వచ్చేస్తాయి, గూడ్స్ పెట్లు ఉంటాయి కదా కొన్ని, ఆ గూడ్స్ పెట్లు కూడా అన్నీ వచ్చేస్తాయి. అలాగే అది కదిలిందంటే, ఆ మూలతలంపు కలిగిందంటే మంచి వచ్చేస్తుంది, చెడ్డ వచ్చేస్తుంది, పుణ్యము పాపము, ఇతర లోకాలు, నీకు రాబోయే జన్మలు అన్నీ వరుస పెట్టే పెట్టు ఇచ్చినట్టు వచ్చేస్తాయి. దీన్ని ఎవడో ఆపు చేయలేదు. ఆ మూలతలంపు నీకు ఏమైనా అర్థం అవుతుందంటే అది అర్థం అయ్యేది లేదు, మనకి ఈ పెట్లు కదలటం తప్పదు. ఎవరికో డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే ఎక్కడో అది అది సర్దుకుంటుంది. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, లోకంలో విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆ మూలతలంపు అసలు ఏంటి, ఎలా పనిచేస్తాం, దాని గురించి అర్థం చేసుకోవడానికి నీకు అర్థమైందో లేదో అనేది వేరే విషయం. దాన్ని నా గురించి అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయటం లేదు. దానికి కారణం నీకు పుణ్యబలం లేకపోవటం, సత్పురుషులతో సహవాసం లేకపోవటం, ఆధ్యాత్మిక బలం లేకపోవటం. ఈ ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో ఒక ముసలాయన ఒకరు అన్నారు నా దగ్గర, మా గ్రామంలో రెండు వంతుల మందితో నేను మాట్లాడినానని చెప్పారు ఆయన. రెండు వంతుల మంది చెడ్డవాళ్ళు అన్నారు నేను. అంటే ఆయన ఏమన్నారంటే, చెడ్డవాళ్ళ మంచివాళ్ళని కాదంటే నన్ను ఎప్పుడైనా విమర్శిస్తే ఇంకా ఆలోచన మాట్లాడినాడు ఆయన. మీరు నేను పొగిడిన వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా అని చెప్పాను, మాట్లాడుతున్నానని చెప్పాడు ఆయన. నన్ను పొగిడితే మటుకు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, రెండు వంతుల మంది ఊళ్ళో ఎవరో నేను పోగొట్టలేదు, వాళ్ళందరితో మాట్లాడటం మానేశాను, భోజనాలు వెళ్ళటం మానేశాను వీళ్ళకి. రెండు వంతుల మంది మాట్లాడటం మానేశాను అంటే వారు కూడా బాగానే చెప్తున్నారు, చెడ్డవాళ్ళని ఆయన పిల్లలు నన్ను విమర్శించారు కాబట్టి ఆయన మాట్లాడినాం. ఒక వంతో మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళు పొగుడుతున్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, పొగడత శబ్దమే, విమర్శ శబ్దమే, ఆ శబ్దాన్ని వదిలేని సుఖంగా ఉంటారు మీరని చెప్పాను. అది మీకు సెన్సేషన్ అది ఏదే, ఇప్పుడు మీరు గాలి వస్తాననుకోండి ఈ బట్ట కదులుతుంది, లేదా శరీరానికి కొంచెం చల్లదనం వస్తుంది. మాట కూడా ఏం అందరూ ఏం లేదు, ఒకరికే శబ్దం. మాట అంటే ఏంటి శబ్దం, మిమ్మల్ని పొగిడినా సౌండే, మిమ్మల్ని పొగిడినా సౌండ్, ఏదైనా విమర్శించినా సౌండ్, అది సౌండ్, ఇది సౌండ్, ఆ సౌండ్ వదిలేస్తే మీకు ఇంకే గొడవ ఉండదని చెప్తాను. అంటే నేను చెప్పిన మాట్లాడానికి ఇష్టమని ఇష్టం తప్పింది, నా డ్యూటీ చేసి మనం కూడా నేర్చుకుని నేర్చుకోవాలి. మన డ్యూటీ బట్టి నేను హృదయపూర్వకంగా చేశాను. రిజర్వేషన్ లేకుండా, మన మనసులో మినహాయింపు లేకుండా, మనం ఏదైనా చెప్పేటప్పుడు మన మనసులో మినహాయింపు లేకుండా సౌహృదయంతో చెప్పేసి వదిలేయాలి. అంటే మనం చెప్పిన మాట ఇప్పుడు వాడికి వెంటనే పని చేయదనుకోవాలి, 17 తర్వాత కూడా వాడికి ఉపయోగపడవచ్చు అన్నమాట. మిమ్మల్ని ఎవరైనా పొగిడినా, పొగిడినా శబ్దమే, విమర్శించినా శబ్దమే, అది తీసుకోకూడదు మీరు, ఇది తీసుకోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని పొగిడితే ఆ శబ్దం తీసుకుంటే పొంగిపోతారు, ఎవరైనా విమర్శిస్తే ఆ శబ్దం తీసుకుంటే పొంగిపోతారు. ఈ రెండు మీ మనసుకు చెడ్డే, ఈ రెండు కూడా మీ మనస్సు. అంటే ఈ రెండు ఎందుకు చెడ్డం చెబుతుందంటే, మూలతలంపకి ఆహారం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. దేనైతే మీరు పోగొట్టుకోవాలనుకుంటున్నది బలపడిపోతుంది. అంటే మీరు చెప్పటం బాగానే చెప్పారనుకోండి, అది ప్రాక్టికల్గా కష్టం ఉన్నారు ఆయన ముసలాని అని ఏమన్నారు, ప్రాక్టికల్గా కష్టం ఉన్నారు. అందుకేనండి ట్రైనింగ్ అవసరం అని నేను చెప్తాను. ఒంటరి మనకు చేతనైనప్పుడు ఒంటరి నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవ్వక్కర్లేదు, మనకు మనం చేతగానే పనికి మనం ట్రైనింగ్ పొందాలి. ఆ ట్రైనింగ్ పొందేటప్పుడు కూడా నిజానే అడ్డు రాకూడదు. ఒకవేళ ట్రైనింగ్ పొందేటప్పుడు నిజానే అడ్డు వచ్చింది అనుకోండి, మనం ట్రైనింగ్ సరిగ్గా పెర్ఫెక్ట్గా పొందలే. నిజమైన గురువు ఈ హృదయంలోనే ఉన్నాడు. నువ్వు బయట గురువులతో సహవాసం, బయట గురువుని ఆరాధించడం, ఎందుకంటే నిజమైన గురువు దగ్గరికి వెళ్ళటానికి. నిజమైన గురువు ఎవరు చైతన్యమే, నిజమైన గురు ఎవరు ఆత్మే, నిజమైన గురు ఎవరు ఈశ్వరుడే, నిజమైన గురు ఎవరు నీ నిజంగా ఆనందమే. అక్కడికి వెళ్ళటానికి, నిజమైన గురువు గురువు దగ్గరికి బాహ్యమైన గురువుల యొక్క సహాయ సహకారములు నీకు అవసరం. ఒకవేళ నువ్వు బాహ్య గురువులతో సంబంధం లేకుండా లోపల నీ హృదయంలోని గురువుతోటే నువ్వు ఉండగలుగుతున్నావు అనుకో, బాహ్య గురువులతో నీకు పని లేదు. పూర్వజన్మ వాసన బట్టి నీకు ఏదో తలంపులు వస్తూ ఉంటాయి. అంటే ఆ తలంపులు, ఆ తలంపులు ఏంటో, నీలో ఏ తలంపులు ఉన్నాయో, నీలో ఏ లోపల వాసనలు ఉన్నాయో తీసి బయటకు లాగి కాల్చడానికి బయట గురువు అవసరం. ఆ బయట గురువుతో సహవాసం అంతిక అవసరం. అంచేత నువ్వు ఏ స్థితిని పొందాలనుకుంటున్నావో ఈ ప్రకృతిని దాటి ఉండాలనుకుంటున్నావో, ఆ ప్రకృతిని దాటి నీ గురించి నీ ఏమనుకుంటున్నావో ఆ విషయాలన్నీ కూడా దాటి ప్రశాంతంగా స్థిరంగా ఏకాంతంగా గురువు ఉంటాడు. ఎలా ఉంటాడు గురువు? ప్రశాంతంగా ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు, ప్రకృతిని దాటి ఉంటాడు. నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అయ్యి ఉంటాడు. నువ్వు ఏ తలంపులు అంటే బయటపడాలనుకుంటున్నావు తలంపులు లేకుండా ఉంటాడు. ఆ రకమైన ఆలోచన లేకుండా ఉంటాడు. వారితో సహవాసం అవసరం. అందుకే శాస్త్రం చెబుతుంది, ఆ ఋషి యొక్క సాంగత్యం వల్ల, మహర్షులతో సాంగత్యం వల్ల, మహాత్ముల యొక్క మహాత్ములతో సాంగత్యం వల్ల నువ్వు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతావు. డబ్బు చాలా ప్రమాదం అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. డబ్బు చాలా ప్రమాదం అని ఎందుకు చెప్పాడంటే ఆయన ఎక్కువ డబ్బు గురించే చెప్పాడు. ఈ డబ్బు ఎక్కువ అవటం వల్ల చెడ్డ అలవాటు నేర్చేసుకుంటారు చాలా మంది. ధనం మామూలుగా చెడ్డది కాదు, కానీ ధనం దగ్గర ఎక్కడ ప్రమాదం ఉందంటే నీ ధనం పెరుగుతుంది అనుకోండి, ధనం ఉందనుకోండి, లేని చెడ్డ అలవాటులోనే చాలా మంది నేర్చేసుకుంటారు. ధనం ఒకటి చదువు ఒకటి నిగ్రహించుకుంటే అది మంచిదే. ఇప్పుడు మనకి నిగ్రహం ఉపయోగపడుతుంది కానీ ఆగ్రహం ఉపయోగపడదు. కొంతమంది ధనం పెరిగి కొద్ది అవసరాలు పెంచుకుంటారు. అలా అవసరాలు పెంచుకోవడం కూడా మంచిది కాదు, దానివల్ల నీకు అహంభావన పెరుగుతుందని పెద్దలు చెప్తారు. సరే, భక్తులు కూడా నేర్చుకోవాలి, లౌకికులు ఇమిటేట్ చేయకూడదు. మనం ఏం చేయము, మనం గన్ని మోక్షాన్ని పెట్టుకోవాలి, ఈ ప్రకృతిని ఎలా దాటాలి అది పెట్టుకోవాలి, మోక్షాన్ని పెట్టుకోవాలి. కానీ ఈ లౌకికులు ఇమిటేట్, ఇప్పుడు యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు, ఎవరో విమర్శిస్తున్నారని నువ్వు కూడా మళ్ళీ తిరిగి విమర్శిస్తాంటే నువ్వు ప్రకృతి వాళ్ళతో సమానమే కదా, నువ్వు భక్తులు ఎలా అవుతావు అని. ఎవరో నిన్ను తిడుతున్నారు, ఎవరో నిన్ను తిడుతున్నారు, అప్పుడు మనకే మనకు కూడా వాళ్ళని తిట్టాలనిపిస్తుంది అనుకోండి, తిట్టొచ్చు. వాళ్ళతో కలిసిపోతావు కదా, అప్పుడు నువ్వు భక్తులు ఎలా అవుతావు? నువ్వు ప్రపంచ మనుషులతో కలిసిపోతావు, నువ్వు మనతో కలిసిపోతావు, నువ్వు ఇంకా భగవంతుడితో నీకు అనుబంధం ఎక్కడ కుదురుతుంది అన్నాడు. వాళ్ళతో సమానం నువ్వైనప్పుడు నీకు ఇంకా భక్తి ఎక్కడ నిలబడుతుంది, నువ్వు ఎక్కడ భక్తులు అవుతావు? అయితే ప్రకృతి మనుషులతో నువ్వు అనుసరించొద్దు, వాళ్ళని అనుకరించొద్దు. అనుకరించేవంటే నువ్వు సంపాదించుకునేది కూడా పోతుంది. స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మంచి స్నేహాలు చేస్తే బాగుపడతాం, ఆ స్నేహాలు మంచివి కాదనుకోండి మనం పాడైపోతాం. అది కృష్ణుడు చెప్తాడు గీతలు, పుష్పాల్లో ఉన్న వాసన గాలి ఎలా మోసుకొస్తుందో, అలాగే నీ ఇంద్రియానికి ఏ వాసన ఉందో ఆ వాసన జీవుడు మోసుకుపోతాడు నీ శరీరం పోయిన తర్వాత. ఇది నిశ్చయం అని స్వామివారు చెప్తారు. అంటే మనం భక్తిలో అభివృద్ధిలోకి వెళ్ళాలంటే చేతన అయితే మంది చేయటం, మనకు మంచి చేసే ఓపిక లేదనుకోని మౌనంగా ఊరుకోవటం, ఊరకుండటం మొత్తం. ఏదో ఉన్న ప్రమాణం ఏమిటంటే జ్ఞానికి చేయడానికి పని అంటే ఏమి లేదు, అలాగే ఆయన ద్వారా ఏం పని జరగడం కాదు, ఆయన ద్వారా ఉపాధి ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉండదు, జరుగుతూ ఉంటుంది. ఆయన ఉపాధి ద్వారా ఒక మహాసామ్రాజ్యం ఏర్పడవచ్చు, అది చెప్పలేదు. కాబట్టి ఆయన చూసి కోట్లాది మంది, ఆయన మాట్లాడకపోయినా, జ్ఞాని మాట్లాడకపోయినా, ఆయన చూసి లక్షలాది మంది, కోట్లాది మంది ధరించుకోవచ్చు. అదంతా ఈశ్వరుని, అదంతా ఈశ్వరుని. ఆయన చేయటానికి ఎవడు లేడు, చేయటానికి ఎవడు లేడు. ఆయన చెప్పారు కదా భగవాన్, మీరు ఎదుగున్న వెంకటరామన్ ఇక్కడ లేడు, మీరు ఎదుగున్న వెంకటరామన్ ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నవాడు ఎవడో మీకు అది తెలియదు. ఒకవేళ నేను చెప్పినా మీకు అర్థం కాదు, అక్కడి వాటి ఎందుకు నాలో ఏమి మంచితనం లేదనుకోండి, మీలో మంచితనం ఉన్న నాకు అర్థం కాదండి. నాలో ఏమి మంచితనం లేదనుకోండి, మీలో ఉందనుకోండి, మీరు ఉన్న నా కళ్ళకది కనపడదు. నాలో మంచితనం, మీలో కూడా మంచితనం ఉందనుకోండి, అప్పుడు మీలో ఉన్న మంచితనం నాకు కనపడదు. నాలో మంచితనం ఏమి లేదనుకోండి, మీలో మంచితనం ఉన్న నా కళ్ళకది కనపడదు. ఇంకా నాలో లేదు మీలో కనపడదు. శివుడు కూడా భగవంతుడి గురించి శ్రవణం చేయకపోతే వాళ్ళందరూ చెవిటి వాళ్ళతో సమానం అని పెద్దలు చెప్తారు. అంటే గురువుతోటి ఈశ్వరుతో మానసిక అనుబంధం ముఖ్యం. ఈ శరీరాలు ఎక్కడున్నా, పోడూరులో ఉన్నా, అయితే అరుణాచలంలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడున్నా ఆ గురువు ఈశ్వరుతోటి మానసిక సంపర్కం అవసరం. ఈ శవం ఏ బ్రాహ్మణానికి ముఖ్యం కాదు, మానసికంగా ఈశ్వరుతో అనుబంధం ఉండాలి. ఈ శవం ఎక్కడున్నా ఒకటి, శవం ఎక్కడున్నా నీ మనసు చల్లబడితే, నీ మనసు అణగిపోతే ఎక్కడ చూసినా శాంతి. ప్రకృతిని కౌగులించుకోవాలనిపిస్తుంది, నీకు సృష్టిని అంతా కౌగులించుకోవాలనిపిస్తుంది, నీకు సృష్టితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. నీ శరీరం ఎక్కడున్నా నీకు శాంతి కుదిరితే నీ మనసు శాంతిని ఎంజాయ్ చేస్తుంటే, నీ మనసు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుంటే సృష్టిని అంతా కౌగిలించుకోవాలనిపిస్తుంది. సృష్టిని అంతా మొత్తం కౌగిలించుకోవాలనిపిస్తుంది. నీ సృష్టితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. నీ బిడ్డతో నీకు ఎటువంటి సంబంధం ఉంటుందో యావత్ సృష్టితో కూడా నీకు హృదయం శాంతి గురితే అటువంటి అనుభవం తెలియకుంటుంది. మనం పొందవలసింది మన హృదయం అనుభవండి. మనకు తెలుసున్నామండి తెలియకపోయినామండి, మనకు తెలుసున్నామండి తెలియకపోయినామండి. మనం తెలుసుకోవడానికి ఏ విషయాలు అయితే అడ్డస్తున్నాయి తీసి ఒక పక్కన పెట్టడం మనం చేయవలసిన సాధన యొక్క ప్రయోజనం. నీ హృదయంలోని ఈశ్వరుని, నీ హృదయంలోని అంతర్యామిని నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమీ పర్వాలేదు. నీ హృదయంలోని ఈశ్వరుని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నీ హృదయంలోని అంతర్యామి నీకు అనుభవంలో ఉన్నప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా నువ్వు నీకేమి ఎక్కడున్నా నీకు ఇబ్బంది లేదు. ఎక్కడున్నా నువ్వు స్వర్గరాజ్యంలో ఉన్నట్టు ఉంటుంది. పౌరుల్లో ఉన్నా లేదా పాలకుల్లో ఉన్నా ఎక్కడ అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే నీకు నీ హృదయాన్ని ఈశ్వరుని అనుభవం ఉన్నప్పుడు, అంతర్యా నా చైతన్యం అనుభవంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాను స్వర్గరాజ్యంలో ఉన్నట్టు ఉంటుంది. అంటే ముందు ఇది ట్రైనింగ్ పొందాలి. మనం ఆ ఈశ్వరరావు రాజుగారు చెప్పేట్టు మనం ముందు ట్రైనింగ్ పొందాలి. ఏ ట్రైనింగు? మన ఎవరైనా పుట్టినా సౌండరి, ఎవరైనా విమర్శించినా అది సౌండరి. ఈ రెండాటిని సమానంగా చూసుకోవాలి. ఈ రెండాటిని సమానంగా చేతకైతే మంచిది, అయితే ట్రైనింగ్ అవ్వాలి. నేను ఎవరైనా పుట్టినా శబ్దమే, విమర్శించినా శబ్దమే. అందుకే దానివల్ల నువ్వు డిస్టర్బ్ కావాలకు ఏం లేదు. అందులో నీ మనసుకి ఊట్లో పడిపోతుంది, లేకపోతే మనకి ముఖానికి వస్తుంది. అదే భగవాన్ ఇదే చెప్పారు, ఏమి చెప్పారు, ఇదే వచ్చి నువ్వు ఏ పని చెయ్యి, ఏ సాధన చెయ్యి, నువ్వు పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, మహర్షులతో సహవాసం చెయ్యి, నువ్వు చెప్పింది శ్రవణం చెయ్యి, ఏది చెయ్యి. ఒకటే, నీకు మోక్షం ఇచ్చేటప్పుడు, నీకు మోక్షం భగవంతుని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకటే చూస్తాడు. అహంభావన ఉందా లేదా అది ఒకటే చూస్తాడు. నేను అక్కడ ఏదో మురికాలో తగ్గించానండి, ఇక్కడ ఏదో గోతులు తీయించాను, ఇక్కడ గోడలు కట్టించానండి, ఈ చూడండి. వాడు చేస్తే మంచి పనులు చెయ్యి, మంచి పనులు, సత్కర్మలు మంచివే. కానీ మోక్షం ఇచ్చేటప్పుడు వాడికి ఆ జీవుడికి అహంభావం ఉందో లేదో చూస్తాడు. అహంభావం లేదనుకోని నీకు మోక్షం ఇస్తాడు, అహంభావం ఉందనుకోని పునర్జన్మలో పంపేస్తాడు. అంతే, ఇంక మిగతా ఏమీ చూడండి. నువ్వు సత్కర్మ చెయ్యి, మంచిది. ఆ సత్కర్మలు నీ వ్యక్తి భావన పోగొట్టుకోవాలి. నీ వ్యక్తి భావన అలా వదిలేసుకుని సత్కర్మ చేస్తే నీకు పుణ్యం ఇస్తాడు, కానీ జ్ఞానాన్ని ఇవ్వడు. పుణ్యాన్ని అనుభవిస్తే పోతుంది, పాపయము దుఃఖరూపంలో నశిస్తుంది, పుణ్యము సుఖరూపంలో నశిస్తుంది. అది పోతుంది, ఇది కాలప్రవాహంలో అది పోతుంది, ఇది పోతుంది. కాలప్రవాహంలో మన శరీరాలే పోతున్నాయి కదా. సత్పురుషుడు సత్పురుషుడు, సాధువు సాధువు అంటే ఎవడు అనుకుంటున్నాను, ఈ ఆత్మలకి ఆత్మ. నీకు నిజమైన బంధువు ఎవడంటే గురువే నిజమైన బంధువు. పెద్ద చుట్టం. ఏం చుట్టం అమ్మా? చుట్టాలందరిలోకి పెద్ద చుట్టం, ఈ గురువే పెద్ద చుట్టం. వాడు ఆత్మలకి ఆత్మ. ఈ వాక్యాన్ని స్థూలబుద్ధిని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళకి ఎంచేది పేటలు కావాలి, పేటలో బొమ్మలో కావాలి. అంటే నీ గురువు అంటే ఎవడనుకుంటున్నావు? ఎవరు గురువు అంటే వాడు నీ ఆత్మకి ఆత్మ, వాడు నీ ఆత్మకి, నీ ఆత్మలకు ఆత్మ. వాడు బంధువులకు బంధువు, బిగ్గెస్ట్ వెళ్తూ ఏం వెళ్తూ వాడు బిగ్గెస్ట్ వెళ్తూ నీ ఆత్మలకు ఆత్మ, బంధువులకి బంధువుడు, వాడు సాధువులకి సాధువు. అది తెలుసుకున్నవాడు సాధువు అవుతాడు. అంటే సాధువుకి సాధువు వాడు, వాడు సాధువు ఎవడవుతాడు? ఆ వస్తువుని తెలుసుకున్నవాడు సాధు అవుతాడు. సాధువులకి సాధువు, బంధువులకి బంధువు, ఆత్మలకి ఆత్మ, తల్లికి తల్లి. ఇది బొమ్మ తల్లి, అది నిజమైన తల్లి. అది అర్జునుడు చెప్తాడు. అర్జునుడు కృష్ణుడు నిర్వాణం అయినప్పుడు ఏం చెప్తాడు ధర్మరాజుడు? దేవుడు చనిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చనిపోయింది అంటాడు. అంటే తల్లి తన బిడ్డను ఎలా చూస్తుందో పాండవుల్ని కృష్ణుడు అలా చూశాడు. పాండవుని కృష్ణుడు అలా చూశాడు. అంచేత దేవుడు చనిపోయాడు, మన బావ చనిపోయాడు. మనమైతే మన బావ చనిపోయాడు అంటాం. వాడు మన బావ చనిపోయాడని చెప్పలేదు, అమ్మ చనిపోయింది. ఆత్మీయవరు సాధువులకి సాధువు, బంధువులకి బంధువు, అమ్మలకి అమ్మ. అంటే సాధువులకి సాధువు. అది లేకుండా ఎవరైనా ఉండగలరా? వాళ్ళు ఏది లేదనుకుంటారు, వాళ్ళు మటుకు అది లేకుండా ఉండగలరా? ఆ లోపల నా చెంచిన ఏది లేదు అనుకున్నావు, లేకపోతే వాళ్ళు ఉండలేరు. అది వాళ్ళు తెలియటం లేదు, తెలియక లేదు లేదు అనుకుంటున్నారు. తెలియకపోవటం వల్ల ఎలా అనుకుంటున్నారు? తెలియకపోవటం వల్ల అలా అనుకుంటున్నారు. అది లేకుండా, వస్తువు లేకుండా వాళ్ళు కూడా తెర లేకుండా బొమ్మ ఉంటుందే, బొమ్మ ఉండలేదు. అలాగే వాళ్ళు ఒక ఆ బొమ్మ తెరలేదు అనుకున్నప్పుడు కూడా ఆ బొమ్మకి తెరే ఆధారం. అలాగే లోపల వస్తువు లేదు అనుకున్నారు, అది ఉండటం వల్లే మనం ఉన్నామన్న సంగతి వాళ్ళకి తెలియకపోయినా అది ఉండటం వల్లే వీళ్ళు ఉన్నారు, ఈ బొమ్మలు ఉన్నాయి. ఈ దేహం ఎక్కడ ఉండాలని ముఖ్యం కాదు, ఎక్కడో చోట శరీరం చనిపోయే వరకు ఎక్కడో చోట ఉండాలి. ఎక్కడ అత్తవారింటి కాడో పుట్టింటి కాడో ఎక్కడో చోట ఉండాలి, ఎక్కడో చోట ఉండాలి కదా. లేదా ఆశ్రమంలోనో లేకపోతే ఇక్కడే గృహంలోనో ఎక్కడో చోట శరీరాన్ని తీసుకెళ్ళి ఈ తుక్కుని తీసుకెళ్ళి బయట పడేసే వరకు ఎక్కడో చోట ఉండాలి కదా. ఉండదు మరి ఎక్కడ మన దేహ ప్రార్థన ఎక్కడ ఉంటే అక్కడ. ఇవ్వ మా కేరఫ్ అడ్రస్ రైళ్ళు బస్సులోను, మా కేరఫ్ అడ్రస్ ఏంటి రైళ్ళు బస్సులోను, ఉంటే రైళ్ళలో ఉంటున్నాం లేదా బస్సులో. దేహం ఎక్కడని ముఖ్యం కాదు. మీకు అరుణాచలంలో ఉండగా అస్తమానం ఇల్లు జ్ఞాపకం వస్తుంటే ఇంట్లో ఉండే అరుణాచలం స్మరించుకోండి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటి, మనస్సు ముఖ్యం. ఆయనకి భగవాన్ దేహము అరుణాచలం అంటే మనస్సు. ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపు కూడా రాలేదు. అది ఈ దేహం ఎక్కడన్నా ఈశ్వరుతో మానసిక అనుబంధం లేనప్పుడు ఏమీ ప్రయోజనం లేదు. ఒక అరుణాచలంలో ఉన్న ప్రయోజనం పెద్దగా ప్రయోజనం లేదు. మనసు ఈశ్వరుతో నీకు మానసిక అనుబంధం ఉండాలి. ఏదైనా పుణ్యక్షేత్రంలో ఉంటే కొన్ని మార్పులు నీకు వేస్తారు, అది మెయిన్ కాదు. వేస్తే వేస్తారు కొన్ని మార్పులు, బేస్ మార్పులు. కానీ మానసిక అనుబంధం ముఖ్యం. ఏ ముఖ్యం? మానసిక అనుబంధం. మనస్సే ముఖ్యం. ఈశ్వరుతో సంపర్కాన్ని పెట్టుకోవాల్సింది కూడా మనస్సే, నశించవలసింది కూడా మనస్సే. ఈ మనస్సు సత్పురుషులతోటి, సహృదయం వాళ్ళతో, సద్బుద్ధం వాళ్ళతో, జ్ఞానులతోటి, గురువులతోటి సహవాసం చేయగా మీరు తెలియకుండా హృదయంలోకి జారిపోతుంది. భౌతికమైన అనుబంధం కూడా మంచిది ఈశ్వరుడితోటి. మానసికమైన అనుబంధం ఎందుకంటే బలి మనది, మానసికమైన అనుబంధం ఎందుకంటే బలి అనేది. బయట గురువు ఉంటే చేసే పని, ఆ నిజమైన గురువు దగ్గరికి, లోపల గురువు దగ్గరికి నేను ఎలా పంపాలో అలా పంపించడానికి ప్రయత్నం చేస్తాడు, అదే బయట గురువు చేసే పని. నిజమైన గురువు హృదయంలోనూ ఉన్నాడు. నీ హృదయంలోని దేవుడు ఒక్కడే నిజం. బయట దేవుడు లేరంటే ఉన్నాడు, బయట గురువులు లేరంటే ఉన్నాడు, అది నీ మనస్సు అంత నిజం. వాళ్ళు కూడా అంతే నిజం. నీ గుళ్ళు, నీ గోపురాలు, నీ తీర్థలు, నీ తీర్థయాత్రలు, నీ మనస్సు అంత నిజము, అవి కూడా అంతే నిజం. నువ్వు సంపాదించిన పుణ్యం కూడా నీ మనస్సు అంత నిజము, అంతే నిజం. కానీ అసలు సత్యం ఇది ఎవో, ఇది ఎవో, ఇది ఎవో, ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్. అంటే మనం హృదయంలో నిజం దగ్గరికి తీసుకెళ్లే వరకు మనకి స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, స్వాతంత్రం లేదు. అక్కడికి తీసుకువెళ్ళడానికి మాటల ద్వారా ఎంతవరకు చెప్పగలడు, అంతవరకు చెబుతున్నాడు ఈ ఋషి, ఈ రమణుడు. ఈ దర్శనానికి రావటం వల్ల నాకు ఏమి ప్రయోజనం ఉండదా? నేను తెలుసుకోకూడదు అది. ఈ దర్శనానికి రావటం వల్ల ప్రయోజనం ఉండదంటే ఆ ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్పలేదు. కానీ భగవాన్ మరొక చోట చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు రిక్త హస్తాలు చూడు బయటికి వెళ్ళారు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు, జ్ఞాని ఈశ్వరుని స్వరూపాన్ని పొందుతాడు. అంటే మీరు ఒక మంచి పని చేసి మర్చిపోయారనుకోండి, మీరు అది ఏదో జరిగిందో ఎప్పుడు అక్కడ మీరు దాని ఫలితం ఇచ్చేవరకు అది మిమ్మల్ని విడిచిపెట్టదు, మీరు మర్చిపోవచ్చు. మనం అరుణాచలం వెళ్ళొచ్చామని సంగతి మర్చిపోవచ్చు, మర్చిపోయినా అది మీరు ఎందుకు భౌతికంగా మీరు వెళ్ళొచ్చారు కాదు, మర్చిపోయారు మీరు. అయినప్పటికీ నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు, జ్ఞాని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని పొందుతాడు. అది చెటారు కొమ్మ. జ్ఞానికి ఎవరైనా నమస్కరిస్తే ఆ నమస్కారం నాకే అందుతుందని నారాయణుడు అన్నాడు. అయితే ఆ నమస్కారం లౌకికులు పెట్టే నమస్కారాలకి నమ్మకూడదు, లౌకికులు యాంత్రికంగా పెడతారు. సత్యమే ఆనందం, సత్యమే ఉండటం, సత్యమే ఆనందం, సత్యమే ఉండటం, సత్యమే సౌందర్యం, సత్యమే జ్ఞానము, సత్యమే దేవుడు. ఆ సత్యంతో కలిసి ఉండటం సత్సంగం. ఆ సత్యంతో కలిసి ఉండలేవు అనుకో, ఆ సత్యాన్ని ఎవరైనా అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళంటే వాళ్ళతో కూడా సహవాసం చేయొచ్చు అని సెకండరీ. సత్యమే సౌందర్యం, సత్యమే నువ్వు ఉండటం. నీ శరీరం చనిపోయినా సత్యం ఉండడం ఉంటుంది. అదే నువ్వు, అదెవరు? అదే నువ్వు, అదే దేవుడు, అదే చైతన్యం, అదే ఆనందము, అదే శాంతి. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే సుఖం. అక్కడికి వెళ్ళే వరకు నీకు ఎలాగైనా పునర్జన్మలు తప్పు. అక్కడ ఉండలేకపోతే బాహ్యంగా ఆ సత్యంతో అనుభవంతో ఉన్నవాడితో సహవాసం చేయటం మంచిదే. అది అక్కడ నువ్వు ఉండలేకపోతే, ఎక్కడ ఉండలేకపోతే, నువ్వు హృదయం నువ్వు ఉండలేకపోతే, ఆ సత్యానుభూతి ఎవరికైనా ఉంటే, వారి నీ ఇరుక్కులో ఉంటే, వారిని గ్రహించి వారితో సహవాసం చేయటం మంచిది. అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాడు. సత్పురుషులతో సహవాసం సంసార సాగరాన్ని దాటిస్తుంది. సంసారం అంటే మీ ఇంట్లోని మనుషులు కాదు, సంసారం అంటే మీ ఇంట్లోని మనుషులు కాదు. ఈ మరణించడం, జన్మించడం, జన్మించడం, మరణించడం, ఇది సంసారం. సంసారం అంటే ఇంట్లోని మనుషులు కాదు, జన్మించడం, మరణించడం, అది దాటించాలంటే అది సత్పురుషులతో సహవాసం అది నౌకలా ఉపయోగపడి ఆ నది నిన్ను దాటిస్తున్నావయ్యా. ఇంకోటం చెబుతున్నారు భగవాన్ చెప్తే ఇక్కడ కొంచెం రెచ్చిపోతున్నాడు. ఇక్కడ సత్పురుషులతో సహవాసం మంచిదని చెప్తున్నాడు కదా, చెప్తే అక్కడ కూడా ఆగిపోతే సత్పురుషులతో సహవాసం లాంటిది సహవాసం మూడు లోకాల్లో కూడా ఎక్కడ లేదు పొమ్మన్నాడు. సత్పురుషుల సహవాసం గురించి ఎంతవరకు బాగానే చెప్పాడు, బాగానే చెప్పన్నాడు. మూడు లోకాలతో దీనితో దీనితో పోల్చదగింది ఏమి లేదు అన్నాడు. రామరావణ యుద్ధం, రామరావణ యుద్ధేమిటి, రామరావణ యుద్ధమే ఆకాశం, ఆకాశమే సముద్రం, సముద్రమే సత్పురుషుల సహవాసం, సత్పురుషుల సహవాసమే. ఇప్పుడు ఇంకో లోపల ఎందుకంటే గొప్పదనం చెప్పడానికి ఏం లేదు, ఆయనకి తెలియదు, వాడి మీకు కత్తలేదు, రమణ మహర్షి గారికి ఇత్తలేదు, వాడి మీకేమో రావాలనేది రాయటానికి ఆయనకు ఉదాహరణ దొరకలేదు. ఈయనకి సత్పురుషులతో సహవాసంతో ఏదైనా ఉదాహరణ కూడా చెప్పడానికి ఈయనకు దొరకలేదు, ఈయనకి ఇది దొరకలేదు, ఆయనకి ఆ మహర్షికి అది దొరకలేదు, ఈ మహర్షికి ఇది దొరకలేదు. రామరావణ యుద్ధంతో పోల్చడానికి ఇంకో యుద్ధం ఏమి లేదు, ఆకాశంతో పోల్చడానికి ఇంకోటి, సముద్రంతో పోల్చడానికి ఇంకోటి ఇది. రామరావణ యుద్ధం అంటే రామరావణ యుద్ధమే, సత్పురుషుల సహవాసం అంటే సత్పురుషుల సహవాసమే. ఇంకో లోకంలో కూడా జీవితాడు పోల్చడానికి ఏమి లేదు, నాకు కనిపించడం లేదు అంటున్నాడు. అది వాల్మీకి కూడా కనిపించలేదు. రామరావణ యుద్ధం ఇలా ఉందని చెప్పడానికి ఆయనకి ఎగ్జాంపుల్ దొరకలేదు, ఆయనకి ఎగ్జాంపుల్ దొరకలేదు. అంటే మనకి మహర్షికి తేడా ఏంటంటే, మహర్షి మూడు కాలాలను చూడగలరు. మనకి గోడ పక్కన ఏమో తెలియదు, మహర్షికి గతం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కంపారిజన్ మనకు అర్థమవడం కోసం కంపారిజన్ యుద్ధం ట్రై చేశాడు అని, కానీ ఆయనకి దొరకలేదు. అంటే రామరావణ యుద్ధం ఎలా ఉందని ప్రశ్నేసి ఇలాగుందని చెప్పడం మానేసి రామరావణ యుద్ధం రామరావణ యుద్ధం లాగే ఉందని చెప్పేశాడు. ఊరుకున్నాడు, అంతకంటే ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏం కనపడినప్పుడు, వాడు ఉంటే కనపడదు, లేదు కాబట్టి ఆయనకు కూడా కనపడలేదు. అలాగే ఇక్కడ ఈయన కూడా ఆ మహర్షి ఎలా చెప్పాడు, ఈ మహర్షి ఏం చెబుతున్నాడంటే, సత్పురుషుల సహవాసం, సత్పురుషుల యొక్క సహవాసం సజ్జన సాంగత్యం ఎటువంటిదంటే సజ్జన సాంగత్యం లాంటిదే. దీనికంటే ఇంతకంటే ఇది గొప్పగా ఉందని చెప్పడానికి ఈ లోకంలో కాదు ఇంకో లోకంలో కూడా నాకు ఉదాహరణ నేను కనిపించాను. ఆ మహర్షి ఎలా చెప్పాడు, ఈ మహర్షి ఇలా చెప్పాడు, సత్ అంటే ఏంటి, ఆత్మే చైతన్యమే. సత్ అంటే ఏంటి, ఆత్మే. అదేంటిది, అది చైతన్యమే, సత్యంతో చైతన్యమే, అది ఆత్మే. అంచేత దానికి సంబంధించిన జ్ఞానం ఏది, నీ ఆత్మజ్ఞానం, సత్యజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆ బ్రాహ్మస్థితి పొందినవాడు వాడు ఆ జ్ఞానం గల ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మము సంబంధించిన జ్ఞానం గల బ్రహ్మజ్ఞానం గల ఋషి యొక్క సాంగత్యాన్ని వెతుక్కో. నీకు దొరికితే సరే సార్, అది వెతుక్కో, అన్వేషించుకో. అది ఐన్స్టీన్ ఏం చెబుతాడంటే, భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయి. ఒక నీకు సమీపంలో లేదనుకోవాడు, వాడి కోసం భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయి. ఒకవేళ అటువంటి సత్పురుషుడు నీకు దొరకపోయినా, సత్పురుషుడు యొక్క అన్వేషణలో ఉన్నప్పుడు నీకు అంతర్దృష్టి కలుగుతుంది. ఆ సత్యం నీకు వెంటనే అనుభవంలోకి రాకపోయినా, సత్యాన్వేషణలో కూడా నీకు మనసు అంతర్దృష్టి కలుగుతుంది. అయ్యో దాన్ని మనం తెలుసుకోవాలి, అది తెలియకపోయినా నీకు అది తెలుసుకోవాలనే కాంక్ష నీకు ఉదయించినప్పుడు నీకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలుగుతుంది, నీ అంతర్దృష్టి ఆత్మజ్ఞానాన్ని పట్టి ఇస్తుంది. మన బయట చూపు వల్ల బయట వస్తువులు ఎలా కనిపిస్తున్నాయో, ఓ చూపు వల్ల ఆ లోపల ఉన్న వస్తువు నీకు గోచరం అవుతుంది. ఆ లోపల ఉన్న వస్తువు గోచరం, ఆ లోపల ఉన్న వస్తువు గోచరం అయిన వెంటనే మరుక్షణంలో నీ బుద్ధికి దాని తాలూ సుఖం అందుతుంది. అప్పుడు పునర్జన్మలోంచి నీ విడుదల పొందుతాయి. అప్పుడు శవాన్ని మొయ్యక్కర్లేదు, మొట్టికాయలు తినక్కర్లేదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల
శివ, అరుణాచల శివ, అరుణాచల.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అబద్ధం అబద్ధంగా జ్ఞానం కావాలంటే ఏ గొడవ లేదు. నిజం నిజంగా జ్ఞానం కావాలంటే ప్రకృతి మనుషులను అనుకరించవద్దు. అబద్ధం అబద్ధంగా ఉంటే గొడవ లేదు. ఇంకా నిజంగా మీకు ఆత్మజ్ఞానం కావాలంటే ప్రకృతి మనుషులు ఇమిటేట్ చేయొద్దు, మనం అనుకరించవద్దు. అది మంత్రంగా మీ జ్ఞాపకం పెట్టుకోండి. నారాయణ 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 శివ 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 నారాయణ 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 డ్యువాలిటీ శివుడు శివ 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 శివ. మీరు సాధన చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏ నామరూపాలు అడ్డొస్తున్నాయో చూసుకోండి. చూసుకున్నట్టు నేను తప్పించుకోవడానికి చూసుకోండి. అంటే ఆ నామరూపాలు ఒకసారి మీ మనసు హృదయంలోకి వెళ్ళని అడ్డొస్తూ ఉంటాయి. అంటే జాగ్రత్తగా ఏ నామరూపాలు మీరు ధ్యానం చేసుకున్నప్పుడు ఏ నామరూపాలు అడ్డొస్తున్నాయో చూసుకుని ఆ రూపాన్ని నామాన్ని కొంచెం తప్పించుకుంటే అది లోపలికి వెళ్ళి బూట్లో పడిపోతుంది. ఏది మనస్సు వెళ్ళి వరదలలో పడిపోతుంది. థ్యాంక్ యూ ఆల్.